ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జాయముదీరయే నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా. భగవతీర్ ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికే తత్ కాంచన గౌరాంగే రాధే వృందావనీశ్వరీ వృషభానుసుతే దేవీ ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరూభ్యస్య కృపాసింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.
చదువుతున్నది శ్రీమద్భాగవతం 10వ స్కందం 1వ అధ్యాయం 31-32వ శ్లోకం.
చతుశతం పరివారహం చతుశతం పరివారహం గజానం హేమమాలినం గజానం హేమమాలినం అశ్వానాం ఆయుతం శద్ధం అశ్వానాం ఆయుతం శద్ధం రథానాం శాత్రిసత్సతం రథానాం శాత్రిసత్సతం దాసీనాం సుకుమారినం ద్వేయస్తే సమలాంకృతే ద్వేషతే సమలాంకృతే దుహృత్రే దేవక ప్రాధాత్ దుహృత్రే దేవక ప్రాధాత్ యానే దుహృత్రీ వత్సలః యానే దుహృత్రీ వత్సలః.
నాలుగు 400 పారిబర్హం కట్నము గజానాం ఏనుగులను హేమమాలినాం స్వర్ణమాలలచే అలంకరింపబడినవి అశ్వానాం అశ్వములు ఆయుతః 10,000 సార్ధం తోడ రథానాం రథములు చ మరియు 300 దాసీనాం దాసీలు సుకుమారినాం యవ్వనవతులు కన్యలు అయిన దే 200 సమలంకృతే ఆభరణభూషితలు దుహృత్రే తన కుమార్తెకు దేవకః దేవకుడు ప్రాధాత్ కానుకగా ఒసగను యానే ప్రయాణమైనప్పుడు దుహిత్రువత్సలః తన తనయ దేవకీయడ అమితానురాగము కలవాడు. దీనికి అర్థము భాష్యము చెప్పినది ఏషి భక్తి విదాంత స్వామి శ్రీల ప్రభుపాద్. జై శ్రీల ప్రభుపాద్. దేవకి యొక్క తండ్రియగు దేవకుడు తన పుత్రిక ఎడ అమిత వాత్సల్యము కలవాడై ఉండెను. అందువలన ఆమె తన భర్తతో పాటు ప్రయాణమైనప్పుడు అతడు స్వర్ణమాలలతో చక్కగా అలంకరింపబడిన 400 గజములను ఆమెకు కట్టముగా వసగెను. 10,000 అశ్వములను 18,000 రథములను ఆభరణభూషితలు సుకుమారునులు అయిన 200 మంది దాసీజనులను కూడా అతడు వసగెను. భాష్యం: కుమార్తెకు కట్నమసుగడి పద్ధతి అతి పురాతన కాలము నుండియే వేద నాగరికత ఎందున్నది. అదే పద్ధతిని అనుసరించుచు ఈనాటికి ధనవంతుడగు తండ్రి తన కుమార్తెకు గొప్ప కట్నమును వసుగుచున్నాడు. కుమార్తె తండ్రి ఆస్తికి ఎన్నడూ వారసురాలు కాదు. అందువలన వాత్సల్యపూరితుడగు తండ్రి ఆమె వివాహమున సాధ్యమైనంత ధనమును వసుగుచుండును. కనుక వైదిక పద్ధతిని అనుసరించి కట్నము అక్రమము చట్ట విరుద్ధము కాదు. కాని ఇతడు దేవకుడు, దేవతకి వసగిన కట్నము సాధారణమైనది కాదు. దేవకుడు రాజు కనుక తన రాజపదవికి తగినట్లుగా కట్నము నొసగెను. సాధారణ వ్యక్తి అయినను ముఖ్యముగా ఉత్తమ బ్రాహ్మణుడు కాని క్షత్రియుడు కాని లేదా వైశ్యుడు కాని తన కుమార్తెకు ఉదారముగా కట్నమునివ్వవలెను. వివాహానంతరము వెంటనే కుమార్తె తన భర్త గృహమునకు వెడలును. వధువు యొక్క సోదరుడు ఆమె పట్ల తనకు గల అనురాగమును చూపుటకు సోదరి భావలతో కలిసి వెళ్ళుట కూడా ఆచారమే. ఈ పద్ధతి కంసుడు పాటించెను. వర్ణాశ్రమ ధర్మమునందు ఇవన్నీయును ఆచారములుగా ఉండేవి. కాని ఆ వర్ణాశ్రమ ధర్మమే ఇప్పుడు తప్పుగా హిందూ ధర్మమని చెప్పబడుచున్నది. ఇటువంటి పురాతన ఆచారములు ఇచ్చట చక్కగా వర్ణింపబడినవి. ఓం అజ్ఞానతిమిరం దస్యా జ్ఞానాంజనశలాకయాం శచ్కురన్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమవోం విష్ణుపదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతి దేవం గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పశ్చాత్యదేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. చతుశ్శతం పారిబార్హం గజానం హేమమాలినం అశ్వానామయుతం సార్థం రథానాం చత్రిశత్శతం దాసీనాం సుకుమారీణాం ద్వేషతే సంలక్రుతే దుహృత్రే దేవక ప్రాథా ధ్యానే దహితృవత్సల. దేవకి యొక్క తండ్రియగు దేవకుడు తన పుత్రిక ఎడ అమిత వాత్సల్యము కలవాడై ఉండెను. అందువలన ఆమె తన భర్తతో పాటు ప్రయాణమైనప్పుడు అతడు స్వర్ణమాలలతో చక్కగా అలంకరింపబడిన 400 గజములను ఆమెకు కట్నముగా వసగెను. 10,000 అశ్వములను 18,000 రథములను ఆభరణ భూషికలు సుకుమారినులు అయిన 200 మంది దాసీజనులను కూడా అతడు వసగెను. ఈ యొక్క శ్లోకాన్ని బట్టి పూర్వపు రోజుల్లో ఎంత ఐశ్వర్యము వైభవము ఉన్నది అన్నటువంటిది మనకు అర్థమవుతుంది. దేవకి యొక్క తండ్రి వివాహానంతరము ఆమె మీద ఉన్నటువంటి వాత్సల్యం వల్ల స్వర్ణమాలలతో అలంకరింపబడినటువంటి 400 గజములు ఏనుగులు వాటిని బహుమతిగా కట్నముగా పంపించాను. స్వర్ణమాలలు ఇప్పుడు మనం ప్రేమ ఎక్కువగా ఉంటే కుక్కలో పిల్లిలో ఇవ్వాలి బహుమతిగా. అవి కూడా కరువు అయిపోయాయి అన్నమాట. అవి కూడా కరువు అయిపోయాయి. నేను ఒకసారి బాంబేలో ఉన్నప్పుడు ఒక డివోటీ వాళ్ళ యొక్క ఎవరో లైఫ్ మెంబర్ డోనర్ యొక్క పెళ్లి అని చెప్పి తీసుకెళ్లిన తర్వాత నేను ఇది ఊరికే చెప్పలేదు. తండ్రి ఆమె మీద అమిత వాత్సల్యంతో పెంపుడు కుక్కను బహుమతిగా ఇచ్చాడు. తర్వాత స్వర్ణమాల అలంకృతం. చాలా మంది ఏమనుకుంటారు అంటే ప్రభుపాదుల వారు కూడా ఒక లెక్చర్ లో చెప్తారనమాట, వజ్రాలు వైడూర్యాలు ఇవన్నీ కూడా మీరు ఎంతమంది చూశారు, వజ్ర వైడూర్య భూమేదక ఇవన్నీ ఒరిజినల్ మనం, అవన్నీ కూడా ఇంతకు ముందు ఇవన్నీ ప్రకృతి నుంచి వచ్చేటువంటివి, ఫ్యాక్టరీలో మ్యానుఫ్యాక్చర్ చేసేది కాదు. ఇప్పుడన్నీ డూప్లికేట్ ఫ్యాక్టరీలో మ్యానుఫ్యాక్చర్ చేసి వస్తున్నాయి అనమాట, కానీ ప్రకృతి ఇచ్చేటువంటివి ముత్యాలు పగడాలు వజ్రాలు వైడూర్యాలు ఇవన్నీ కూడా ప్రకృతి నుంచి వచ్చేటువంటివి. విజయనగర సామ్రాజ్యంలో రత్నాలు రాసులు పోసి అమ్మేవాళ్ళంట, ఇప్పుడు కూరగాయలు పోసి అమ్మట్లేదు కరువు. అప్పట్లో ఏ టెక్నాలజీ లేదనమాట, ప్రతి ఒక్కరూ ధర్మంగా నడుచుకుంటూ ఉన్నారు. ఆ ధర్మంగా నడుచుకోవడం వల్ల ప్రభుపాదులు వారు చెప్తారు, మనం ఒక ఇంటిలో ఉన్నప్పుడు ఎలక్ట్రిసిటీ బిల్ కట్టకపోతే పవర్ కట్ చేసేస్తారు, వాటర్ బిల్ కట్టకపోతే వాటర్ కట్ చేసేస్తారు. మనం ప్రకృతిలో ఇన్ని వనరులు ఎందుకు, గవర్నమెంట్ మనకు అన్ని సప్లై చేస్తుంది కాబట్టి గవర్నమెంట్కి మనం పన్ను కట్టాలి. మరి ప్రకృతి మనకి ఇన్ని సప్లై చేసేటప్పుడు ప్రకృతికి కూడా పన్నులు కట్టాలి మనం, అది కరెన్సీ కాదు. భగవంతుడు గీతలో ఏం చెప్తున్నారు, యజ్ఞం అంటున్నారు. యజ్ఞం అంటే మంట పెట్టి పొగ పెట్టడం కాదనమాట, విహిత కర్మలు ప్రిస్క్రైబ్డ్ డ్యూటీస్ అన్నారు, ప్రిస్క్రైబ్డ్ డ్యూటీస్. సో మీరు చూసినట్లయితే భాగవతంలో సుఖదేవ గోస్వామి ఈ యొక్క భాగవత ధర్మాన్ని అంతా బోధించిన తర్వాత అక్కడున్నటువంటి మునులు వాళ్ళందరూ ఏమంటారంటే, 1000 సంవత్సరాలు మేము యజ్ఞం ఆచరించాం, ఫలం ఏమిటి అంటే ధూమం, పొగ మమ్మల్ని కప్పేసింది అంతే ఫలం. కానీ కృష్ణ కథామృతం వల్ల, మీరిచ్చినటువంటి ఈ కృష్ణ కథామృతం వల్ల మా హృదయం మా ఆత్మలు శుద్ధి అయ్యాయి. సో ఏదో యజ్ఞం అంటే యాంత్రికంగా మంట పెట్టి పొగ పెట్టడం కాదనమాట, ప్రిస్క్రైబ్డ్ డ్యూటీస్ అంటారు, విహిత కర్మలు, మానవుడు చేయదగినటువంటి కర్మలు. ఎప్పుడైతే ఆ చేయదగినటువంటి కర్మలు మనం చేస్తామో అది యజ్ఞం అవుతుంది, వర్షం పడుతుంది, పంటలు పండుతాయి, తినడానికి సమృద్ధిగా ఆహారం లభిస్తుంది. మనం అటువంటి యజ్ఞాన్ని నిర్లక్ష్యం చేస్తూ పోతూ ఉంటే రాబోయే రోజుల్లో, ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాం ధాన్యం కొరత, మనం మన టెక్నాలజీ చూసి విర్రవీగి, లేకపోతే మన యొక్క అంతస్తుల మేడలు చూసి విర్రవీగి మనం ధర్మాన్ని నిర్లక్ష్యం చేస్తే రాబోయే రోజుల్లో ప్రకృతి మనకు ఈ యొక్క ధాన్యాన్ని ఇవ్వటం మానేస్తే నట్లు బోల్ట్లు తిని మనం జీవితాన్ని గడపలేము, ప్రకృతి మీద ఆధారపడాల్సిందే. సో అందువల్ల ఇక్కడ మనం చూడొచ్చు పూర్వ వైభవం ఎంతో గొప్పగా ఉండిందనమాట, ఎంతో గొప్పగా ఉండింది. ఇప్పుడు ప్రకృతిలో ఉన్నటువంటి జంతువులు కూడా రోజు రోజుకి అంతరించిపోతూ ఉన్నాయి. ఒక దేవకి బహుమతిగా 400 ఏనుగులు ఇచ్చారంట, మరి ఇండియా మొత్తం మీద 400 ఏనుగులు ఇప్పుడు ఉన్నాయో లేవో తెలియదు. వీటన్నిటికి కారణం ఏంటి అంటే ఎవల్యూషనరీ ప్రాసెస్ ప్రకారం జీవుడు ఒక జన్మ తర్వాత ఒక జన్మ తర్వాత ఎత్తుకుంటూ వస్తూ ఉన్నాడనమాట. మనం కూడా 10th క్లాస్ వచ్చేంత వరకు పబ్లిక్ ఎగ్జామినేషన్ ఉండదు, వాడు ఊరికే బడికి పోతే వాడు పాస్ అయిపోతాడనమాట. అట్లాగే ఈ యొక్క మనుష్యుడు కాకుండా మిగిలిన జీవజాతులకన్నిటికీ కూడా కర్మ సిద్ధాంతం లేదు, ఒక స్టెప్ అవి వస్తూ ఉంటాయన్నమాట. మనిషి జన్మ దగ్గరికి వచ్చేసరికి కంపల్సరీ పాస్ కావాలి, వాడు పాస్ అయ్యి భగవంతుని చేరుకోవాలి. కానీ ఏమవుతున్నాడు, వీడు తపాస్ అయిపోతున్నాడు అనమాట. అందుకని చెప్పి 10th క్లాస్కి వచ్చేసరికి మార్చి సెప్టెంబరు పెరిగే కొంది సంఖ్య పెరుగుతూ ఉంటారనమాట, ఫెయిల్ అయిన వాళ్ళందరూ మళ్ళీ రాసుకుంటా ఉంటాడు. అట్లాగా జనాభా సమస్య వచ్చింది ఇప్పుడు, అంతేగాని కుటుంబ నియంత్రణ పాటించడం దానికి కాదు. ఇంతకు ముందు ఒక్కొక్కరికి 10 మంది 20 మంది పిల్లకాయలు ఉంటున్నారు, అప్పుడు లేని సమస్య, ఇప్పుడు మొదట 3 అన్నారు, 3 ముద్దు, 2 హద్దు, 1 లేటెస్ట్,
బొద్దు
ఏదో ఒకటి. సో అయినా కానీ సమస్య తీరటం లేదనమాట. కారణం ఏంటి అంటే ఆ కింద నుంచి జీవజాతులన్నీ వచ్చేస్తూ ఉన్నాయి పైకి, అందువల్ల అక్కడ అవన్నీ అంతరిస్తూ ఉన్నాయి. పులుల సంఖ్య తగ్గిపోతుంది, ఏనుగుల సంఖ్య తగ్గిపోతుంది, గుర్రాల సంఖ్య తగ్గిపోతుంది, ఇవన్నీ తగ్గిపోతున్నాయి. ఎక్కడ జీవుడు బంధింపబడుతున్నాడు అంటే మానవ జన్మలో వచ్చి బంధింపబడుతూ ఉన్నాడు అనమాట. ఇది రైట్ అనాలసిస్. ఇది కానీ మూర్ఖంగా అర్థం కాక కనిపించిన బోర్డు అంతా ఒకరు ఒకరు అనుకుంటే ఉపయోగం లేదు. ఒకడైనా ఇద్దరైనా పది మంది అయినా భగవంతుని సేవించి తరించడానికి మార్గాన్ని మనం చూపించినప్పుడే పరిష్కారం ఉంటుంది. ఇంకోటేంది అంటే ఎంతమంది జనాభా ఉన్నా కానీ ధర్మంగా అనుసరించినప్పుడు, మనం ధర్మాన్ని పాటించినప్పుడు భగవంతుడు సమృద్ధిగా ప్రతి జీవికి ఇస్తాడనమాట. ఆయన పూర్ణ పురుషోత్తముడు. కరువు కాటకాలు తర్వాత ఇవ్వలేని స్థితి కాదు భగవంతుడిది అనమాట. మనం ధర్మానికి అనుగుణంగా నడుచుకుని దానివల్ల ప్రాబ్లమ్స్ అన్ని కూడా వస్తూ ఉన్నాయి. తర్వాత ఈ శ్లోకంలో ఇంకొక డేంజర్ కూడా ఉందనమాట. ఏంటది అంటే వరకట్నం అన్నటువంటిది ప్రాచీనంగా వస్తూ ఉంది అని చెప్పి చెప్తున్నారనమాట. ఆశ ఉండే వాళ్ళందరికీ కూడా చాలా మనస్సంతృప్తి కలుగుతుంది అనమాట. మనం కూడా కట్నంతో జీవితం గడిపేయచ్చు అని చెప్పి. కానీ ఇక్కడ ఒక్క విషయం ఏంటి అంటే మనం అర్థం చేసుకోవాల్సినటువంటిది, దేవకికి తండ్రి ఆమె పట్ల కలిగినటువంటి వాత్సల్యంతో వాలంటరీగా ఇస్తా ఉన్నాడనమాట. అది రాను రాను ఏమైపోయింది అంటే పీడించడంగా మొదలైందనమాట. నేచురల్ గా సహజంగా ఇస్తూ ఉన్నాడనమాట. ఒకసారి ఈవెన్ డివోటీస్ కూడా ఇంత తత్వం అర్థం చేసుకున్న తర్వాత వాళ్ళ జీవితంలో ఏదైనా పెళ్లి అది ఇది వచ్చినప్పుడు, ప్రభు కట్నం ఎంత ఇస్తారు అంటారు. నాయనా రామేశ్వరం పోయినా శనేశ్వరం తీరేటట్లేదు. యాక్చువల్ గా ఉచితంగా ఎవరి నుంచి కూడా మనం ఆశించకూడదు. ఎవరైనా బలవంతంగా ఇస్తే స్వీకరించవచ్చేమో కానీ మనం ఆశించకూడదు. ప్రభుపాదులు వారు ఒక లెక్చర్ లో చెప్తారనమాట. ఏమని అంటే సింహం అది జంతువు, ఎక్కడైనా మృత కళేబరం పడిపోయి ఉంటే అది పోయి దాని కింద అంట. తన స్వశక్తితోటి జంతువును వేటాడి చంపి అప్పుడు భుజిస్తుందంట. ఒక జంతువుకే అంత ప్రిన్సిపల్ ఉంటే మనం చాలా గొప్పగా మేము మానవులం అని చెప్పి నో ప్రిన్సిపల్స్ అనమాట. ఒక నియమం, ఒక కట్టుబాటు, ఒక క్రమశిక్షణ ఏమీ లేకుండా మళ్ళా గొప్పగా మేము హ్యూమన్ బీయింగ్స్ అండి, మానవులం అండి అని చెప్పి చెప్పుకుంటాడు సిగ్గు లేకుండా, సిగ్గు లేకుండా. సో ఇక్కడ ప్రభుపాదులు వారు చెప్తారనమాట, సింహం అది జంతువు అనమాట, కానీ దానికి నియమం ఉంది. కానీ మనం 24 గంటలు ఊరికినే ఎట్లొస్తుందా, ఊరికినే ఎట్లొస్తుందా, ఊరికినే ఎట్లొస్తుందా. ఇంతకుముందు ఒక ఆయన ఉండేవాడు నేను ఈ తిరుపతి టెంపుల్లో ఉన్నప్పుడు, ఆయన బండి కరెక్ట్ గా మన టెంపుల్ గేట్ దగ్గరికి వచ్చినప్పుడు ఆగిపోద్ది అనమాట. ఇక్కడ ఎవరి బండి ఆగుంటే దానికి పెట్రోల్ ఇప్పేసి పట్టేసుకొని పోసేసుకొని వెళ్ళిపోతాడు పాపం. ఇక్కడ ఎవరి బండి ఆపుంటే దానికి పెట్రోల్ లాగేసి పట్టేసుకొని ఆయన బండిలో పోసుకొని వెళ్ళిపోతాడు అనమాట. పాపం అది ఇక్కడికి వచ్చినప్పుడు ఆకలి దానికి. సో ఈ రకంగా చాలా నీచమైనటువంటి ప్రవృత్తి అనమాట, చాలా నీచమైనటువంటి ప్రవృత్తి. ఉచితంగా దేన్ని కూడా మనం ఆశించకూడదు. మనం శ్రమించాలా, ఆ ఫలితాన్ని మనం పొందాలా, అంతేకాని ఏ రకమైనటువంటి అర్హత లేకుండా. మనిషి యొక్క సైకాలజీ కలియుగంలో ఏంటి అంటే చదవకుండా డిగ్రీ కావాలా, కష్టపడకుండా డబ్బు కావాలా, అర్హత లేకుండా పదవి కావాలా, ఇవన్నీ మనిషి యొక్క సైకాలజీ అట్లా దిగజారిపోయిందనమాట. ఇంతకు ముందు రోజుల్లో ఈ అర్హత ఇవన్నీ లేకపోతే అసలు వాటిని స్వీకరించేవాళ్ళు కాదనమాట, స్వీకరించేవాళ్ళు కాదు. దీన్ని బట్టి ఆధ్యాత్మిక సంస్థలు కూడా అట్లాగే తయారైపోయాయి. ఇప్పుడు ఎవరు కూడా వైరాగ్య విద్య, నీతి, ధర్మము ఇవన్నీ చెప్పట్లేదు. బా కలియుగం కదా, ధర్మంగా ఎక్కడ ఉండగలరు, పాపం చేయాల్సిందే. అయినా మా దేవుడికి వస్తే, దేవుడి దగ్గరికి వస్తే ఆయన రెడీగా ఉన్నాడు మీ పాప మూటలన్నీ కూడా ఎత్తి పెట్టుకునేదానికి. వచ్చేది దేవుడికి ఇంకేం పని లేదు, పనికి మాల పాపాలన్నీ కూడా మూట కట్టుకొని పక్కన స్టోర్ రూమ్ లో పెట్టుకునేదానికి దేవుడు ఉండేది. సో తర్వాత ఇది కలియుగం కదా, పాటించలేరు, ధర్మంగా ఉండలేరు. అరే పిచ్చోళ్ళలారా, అది కలియుగమైనా త్రేతాయుగమైనా ద్వాపరయుగమైనా నిప్పుల్లో చేయి పెడితే కాలుతుంది. కలియుగం అని చెప్పి ఐస్ కూలింగ్ ఎఫెక్ట్ అని రాదు అనమాట. సో కర్మ అన్నటువంటిది అది పుణ్యమైతే మంచి ఫలితం వస్తుంది, పాపమైతే చెడు ఫలితం వస్తుంది అనమాట. సో అందువల్ల మనం ఏ యుగమైనప్పటికీ కూడా ధర్మాధర్మాలు తెలుసుకొని మన యొక్క మనస్సును నిగ్రహించి ఇంద్రియాలను నిగ్రహించి, మనిషికి జంతువుకి వ్యత్యాసం ఏంటి అంటే జంతువు ఇంద్రియాలను నిగ్రహించలేదు, దాని మనసుకి ఏం తోస్తే అది చేసేస్తుంది. మనిషి నిగ్రహించినప్పుడే మనిషి అవుతాడు, లేకపోతే జంతువు అవుతాడు. ఇది జంతువుకి మనిషికి వ్యత్యాసం. అందువల్ల మనం ఆ యొక్క కోరికను జయించడానికి ప్రయత్నం చేయాలా, కామాన్ని జయించడానికి ప్రయత్నం చేయాలా. మరి మహాత్ముడు అని ఎవరన్నారు, గోస్వామి అని ఎవరిని అంటున్నారు? గో అంటే ఇంద్రియాలు, స్వామి అంటే వాటిని నిగ్రహించగలిగినటువంటి వాడు గోస్వామి. మన దగ్గరికి ఎవరన్నా వచ్చి నమస్కారం స్వామి అనగానే మెలికలు తిరిగిపోతాం, నన్ను స్వామి అనేసాడు. దాని మీనింగ్ తెలిస్తే స్వామి అంటే గో స్వామి, ఆ ఇంద్రియాలను నిగ్రహించగలిగినటువంటి వాడు స్వామి అనమాట. అంతేగాని అదేదో రబ్బర్ స్టాంప్ కాదు, ఊరికే స్వామి అనిపించుకునేదానికి అనమాట. ఆ ఇంద్రియాలను నిగ్రహించగలిగినటువంటి వాడు, ఈ కోరికలను జయించగలిగినటువంటి వాడు. ఎవరైతే కోరికలను జయిస్తాడో వాడే నిజమైనటువంటి శాంతిని పొందగలడు. ఇది సత్యం, ఇది సత్యం. ఆశ కోరికలు ఇవన్నీ ఉంటే అసలుకు మోసం వస్తుందన్నమాట. ఎవరో చరిత్రలో ఒకడు కట్టెలు కొట్టుకుని జీవితం గడిపేవాడంట. ఒకరోజు ఒక నది ఒడ్డున చెట్టు కొడుతూ ఉంటే పొరపాటున వాడి యొక్క గొడ్డలు జారి నదిలో పడిపోయిందంట. మరి వాడికి జీవితం ఆ గొడ్డలతోనే, ఏదో కొన్ని కట్టెలు కొట్టుకునేవాడు అవి అమ్ముకొని జీవితం గడిపేవాడు అనమాట. సో ఆ గొడ్డలు పడిపోయిందని చెప్పి దుఃఖిస్తూ ఉన్నాడంట అక్కడ కూర్చొని. అప్పుడు ఆ నదీమ తల్లి ప్రత్యక్షమై, నాయన నీ దుఃఖానికి కారణం ఏంటి అని అడిగింది. అప్పుడు ఏం చెప్పాడమ్మా, నాకుండేది ఒకే ఒక గొడ్డలి, ఆ గొడ్డలితో కట్టెలు కొట్టుకొని ఏదో జీవనం గడుపుతున్నాను, అది కూడా నీ నదిలో పడిపోయింది, ఇప్పుడు నేను ఎట్లా జీవించాలా అన్నాడు. అప్పుడు ఆమె ఏం చేసింది అంటే, నేను నీ గొడ్డలు తెచ్చిస్తాను అని చెప్పి నీటిలో మునిగి బయటకు ఒక బంగారు గొడ్డలు తీసింది అనమాట. తీసి ఇదేనా నాయన నీ గొడ్డలి అని ఆడన్నాడు. కాదమ్మా ఇది కాదు అన్నాడు. తర్వాత మళ్ళా నీళ్లలో మునిగి వెండి గొడ్డలు తీసింది, ఇదేనా నీ గొడ్డలి అని. కాదమ్మా ఇది కాదు అన్నాడు. తర్వాత తన ఇనుప గొడ్డలు తీసి చూపించింది అనమాట, ఇదేనమ్మా నా గొడ్డలి అన్నాడు. అది నిజాయితీకి ఆమె మెచ్చుకొని ఆ మిగిలిన బంగారు వెండి గొడ్డలు కూడా బహుమతిగా ఇచ్చేసి పోనాయన అని చెప్పింది. ఇంక వీడు కట్టెలు కొట్టుకోవాల్సిన పని లేదు, బంగారు వెండి గొడ్డలు వచ్చు, హ్యాపీగా కాలు మీద కాలేసుకుని జీవితం గడుపుతున్నాడు. పక్కింటోడికి ఏం అర్థం కాలేదు. ఇప్పుడు ఇదే ప్రాబ్లం, వాడు ఆనందంగా ఉంటే మనం చూడలేము. సో వాడు అరే ఏంటి విశేషం అన్నాడు. వీడు చాలా ప్లెయిన్ హార్టెడ్, దాపరికం ఇవన్నీ ఏది కుటిలత్వం అవన్నీ లేవన్నమాట. వీడు అడగగానే చెప్పేస్తాడు ఈ రకంగా జరిగింది అని. సో వీడేం చేశాడంటే ఎక్కడో మూలబడినటువంటి తుప్పు పట్టిన గొడ్డలు తీసుకుని వెతికి తీసుకుని అదే చెట్టు దగ్గర పోయి కొట్టడం మొదలు పెట్టాడు అనమాట. కొంతసేపు రెండు దెబ్బలు కొట్టినట్టు కొట్టి వదిలేశాడు నదిలోకి. ఆయన అక్కడ కూర్చొని ఎంగిలి పూసుకొని ఎడుస్తా ఉన్నాడు. ఆయన ఆమె నదీమ తల్లి ప్రత్యక్షమైంది, ఏండాయినా నీ దుఃఖానికి కారణం ఏంటి, ఏం చెప్పమంటావమ్మా, నా గొడ్డలు నీళ్లలో పడిపోయింది, ఇంకా జీవితం లేదు అందుకని ఏడుస్తున్నాను. అప్పుడు ఈమె ఏం చేసింది అంటే మొట్టమొదటే ఆ తుప్పు పట్టిన గొడ్డలు తీసుకొని వచ్చి, నాయన ఇదేనా నీ గొడ్డలి అని అడిగింది. వీడు దాన్ని చూసి ఇది నాది కాదు అమ్మా, ఇది నాది కాదు, నాది కాదు అన్నాడు. తర్వాత వెండి గొడ్డలు తీసుకొని వచ్చి చూపించిందంట, ఇదేనా నీ గొడ్డలి అనిందంట. అబ్బే అబ్బే ఇది నాది కాదు కాదు అని అన్నాడంట. తర్వాత బంగారు గొడ్డలు తీసుకొని వచ్చామని చూపించిందంట, ఇదేనా నీ గొడ్డలి అని. ఆ ఇదేనమ్మా నా గొడ్డలి అన్నాడంట. అప్పుడు ఆమనిందంట, ఒరే బంగారు గొడ్డలి నీదైతే కట్టెలు కొట్టుకోవాల్సిన అవసరమే ఉందరే నీకు పనికి మాలడా, బంగారు గొడ్డలికి ఓనర్ అయితే కట్టెలు కొట్టుకొని బతకాలనా నువ్వు, ఎంత దురాశరా నీకు దుర్మార్గుడా అని చెప్పి ఈ క్షణంలో నీకున్న ఐశ్వర్యాలన్నీ కూడా పోయి పాపరయ్యి వీధిలో కూర్చుంటావరా అని చెప్పించిందంట. మొత్తం పోయింది వాడికి, మొత్తం పోయింది అనమాట. సో ఈరోజు మనిషి కూడా భగవంతుడు ఏదో వాడి కర్మ ప్రకారం ఇస్తాడు, దాంతో సంతృప్తి లేదు, ఇంకొకరిని చూసి
పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా ఆశ నేను ఆ బిజినెస్ చేస్తే వచ్చేస్తుందేమో, ఇంకో బిజినెస్ చేస్తే వచ్చేస్తుందేమో, అంతా కూడా ఆ ఆశ వల్లే పోగొట్టుకుని తర్వాత దురాశతో ఆ దుఃఖం వల్ల ఏడుస్తూ ఉన్నాడు అనమాట. సో మనిషి ముఖ్యంగా ఆ యొక్క కోరికను జయించాలా, అది కేవలం ఆధ్యాత్మిక చింతన వల్లనే వీలవుతుంది. ఎప్పుడైతే ఉన్నత రుచి లభిస్తుందో అధమ రుచుల్ని విచ్చిపెట్టగలరు. అతని చెప్పి కోరిక ఉండకూడదు అని కాదు, జీవుడైన తర్వాత కోరిక ఖచ్చితంగా ఉంటుంది, మరి అనుభవించాలన్నటువంటి కోరిక కూడా ఉంటుంది. మరి ఎట్లా అనుభవించాలా? కృష్ణునితో అనుభవించాలి, ఇండిపెండెంట్ ఆఫ్ కృష్ణ అనుభవించాలా అన్నటువంటి కోరికే దుఃఖానికి కారణం. కృష్ణుడు లేకుండా నేనొక్కడే అనుభవించాలా అనేటువంటిదే నిజమైనటువంటి దుఃఖానికి కారణం అనమాట. మనందరం కూడా భౌతిక జగత్తుకు రావడానికి కూడా కారణం ఏమిటి? కృష్ణుడు లేకుండా ఇండిపెండెంట్ గా నేను అనుభవించాలన్నటువంటి భావనే మనల్ని భౌతిక జగత్తుకు తీసుకుని వచ్చింది అనమాట. మనం ఎప్పుడైతే ఆ కృష్ణుడు లేకుండా అనుభవించాలా అని అనుకుంటామో దుఃఖమే ఉంది. అనుభవించాలా అన్నటువంటి కోరిక ఉండాలా? కృష్ణునితో అనుభవించాలా. అందువల్ల ప్రభుపాదుల వారు ఏం చెప్తారు, డౌటైలింగ్ కృష్ణుడు ప్రతి ఒక్క అడుగులో కూడా మనం కృష్ణుని కలుపుకోవడం వల్ల మన జీవితం దివ్యమవుతుంది, మాధుర్యంగా మారుతుంది అనమాట. మాధుర్యంగా మారుతుంది. డివోటీస్ కూడా ఇండిపెండెంట్ గా ఉండడానికి ప్రయత్నం చేస్తారనమాట. నన్ను ఎవరు కంట్రోల్ చేయకూడదు, నా ఎవరు ఆధీనంలో నేను అనుకోడు, స్వతంత్రంగా ఉండాలి. అరే నాయన, ఆ కోరికే మనం ఇక్కడికి వచ్చాం, ఆ కోరిక వల్లే ఇక్కడికి వచ్చాం, మరలా అదే కోరుకుంటే ఇంకా అధోగతి పాలవుతాం. ఎప్పుడు కూడా కృష్ణుని యొక్క ఆధీనంలోనూ ఆయన యొక్క భక్తుల యొక్క ఆధీనంలోనూ మనం ఉండాలి. ఎందువల్లంటే మనంతట మనం ధర్మంగా నడుచుకునే స్థితిలో లేము కాబట్టి. ప్రభుపాదుల వారు ఒక లెక్చర్ చెప్తారనమాట, దాంట్లో ఎవరో ఒకరు వాచ్ డాగ్స్ మనల్ని గమనిస్తూ ఉన్నారు, అందుకని చెప్పి ఈ ప్రాంగణంలో అయినా కానీ నాలుగు నియమాలు మనం పాటిస్తూ ఉన్నాం. ఆ వాచ్ చేసే వాళ్ళు లేరు అంటే దొంగతనాలు జరుగుతాయి, దోపిడీలు జరుగుతాయి, ఏమైనా జరగచ్చు, అన్ని నియమాలు మనం ఉల్లంఘించచ్చు. సో ఎవరు మన స్వతంత్రంగా మనకు ఈ నియమాలన్నీ పాటించాలా, భక్తిలో పురోభివృద్ధి చెందాలా అన్నటువంటి స్వతంత్ర భక్తి భావన లేదు మనకు. ప్రస్తుతం ఉన్నటువంటిది బలవంత భాగస్వామ్యం అనమాట. ఎవరో బలవంతం చేస్తే కానీ మనం సాధన చేయం, ఎవరో బలవంతం చేస్తే కానీ ధర్మ మార్గంలో నడవం, అటువంటి స్థితిలో ఉన్నాం. అందువల్ల ఖచ్చితంగా మనకు ఎప్పుడు ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి యొక్క మార్గదర్శకం అవసరం. అది నాకు వద్దు అని కోరుకున్న రోజు ఫినిష్, ఆ రోజు నుంచి డేస్ లెక్క పెట్టుకోవాలన్నమాట. ఆయారాం గయారాం, రాముడు వచ్చాడు పోయాడు. సో అందువల్ల మనం చాలా కేర్ఫుల్ గా మనం ఉండాలన్నమాట. సో ముఖ్యంగా ఈ కామ కాంచన కీర్తి వీటిని మనం జయించడానికి ప్రయత్నించాలి. వీటి మీద ఆకర్షణ ఉన్నంత వరకు కూడా సంఘర్షణ మొదలవుతుందన్నమాట. ఆకర్షణ ఉన్నంత వరకు సంఘర్షణ. ఎందువల్ల? ఈయన కామం కోరుకుంటున్నాడు, కాంచనం కోరుకుంటున్నాడు, కీర్తి కోరుకుంటున్నాడు, తర్వాత ఇంకొక ఆయన దానికి ఆటంకంగా ఉన్నాడు ఈయనకి, అందువల్ల సంఘర్షణ మొదలవుతుంది. ప్రపంచమంతా సంఘర్షణల కారణం ఏంటి అంటే కామం కాంచనం కీర్తి. సో కోరుకుంటూ ఉన్నారు, ఇంకొకరిని చూస్తే ఇవి నాకు వీడు అర్థం అవుతాడేమో ఇవి నేను పొందడానికి. డివోటీస్ మధ్యలో కూడా మిస్అండర్స్టాండింగ్స్ ఏంటి అంటే కేవలం ఈ మూడు కారణాలే, కామం కాంచనం కీర్తి. వీటికి వీడు వస్తే నేను పొందాల్సింది వీడు కొట్టేస్తాడేమో, నాకొచ్చే క్రెడిట్ వీడు కొట్టేస్తాడేమో. ఇది భౌతికంగానైనా ఆధ్యాత్మికంగానైనా ఆటంకాలు ఇవే. అందుకనే ముఖ్యంగా ఆధ్యాత్మిక జీవితంలో ఇవి హెరిటిల్స్ అన్నారు, ఆటంకం అని చెప్పి చెప్పారు అనమాట. సో మనం వాటి నుంచి వైరాగ్యాన్ని మనం పెంపొందించుకునేదానికి ప్రయత్నం చేయాలా. సుఖదేవ గోస్వామి ఆయన జన్మించినప్పుడు 14 సంవత్సరాలు ఏమో తల్లి గర్భంలో ఉన్నాడంట. 14 16 సంవత్సరాలు పుట్టంగానే అమ్మా నాయన ఏం లేదు నడుచుకొని వెళ్ళిపోతా ఉన్నాడు అరణ్యాల్లోకి, నవయవనం వెళ్ళిపోతూ ఉన్నాడు. వ్యాసుల వారు కుమారుని మీద ఉన్నటువంటి ఆకర్షణ వల్ల వెనకాల అనుసరించిపోతూ ఉన్నారంట. కొంత దూరం వెళ్లిన తర్వాత కొంతమంది అందమైన స్త్రీలు ఒక కొలంలో స్నానం చేస్తూ ఉన్నారు. సుఖదేవ గోస్వామి వెళ్తూ ఉంటే వాళ్ళు స్నానం అట్లాగే చేస్తూ ఉన్నారు. వ్యాసుల వారు ఎప్పుడైతే అక్కడికి వచ్చారో వాళ్ళందరూ చక్కని కొలంలో నుంచి బయటకు వచ్చి వస్త్రాలతో శరీరాలు కప్పుకున్నారంట. వ్యాసుల వారు దాటి ముందుకెళ్ళిపోయారు, మరలా తిరిగి వచ్చారు. నా కుమారుడు వెళ్లేటప్పుడు నేనింకా ముసలోని వృద్ధుణ్ణి, నా కుమారుడు యవనంలో ఉన్నాడు, అతను వెళ్తూ ఉంటే మీరు శరీరాలు కప్పుకోలేదు, మరి నేను వచ్చినప్పుడు మీరు శరీరాలు కప్పుకున్నారు, కారణం ఏంటి అని అడిగారంట. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారు అంటే, హే స్వామి, ఆ ముందు వెళ్లినటువంటి వ్యక్తి ఎవరో కాని స్త్రీ పురుష అన్నటువంటి భేదం లేకుండా దానికి అతీతంగా ఉన్నాడు, ఆయన్ను చూసినప్పుడు మాలో ఏ రకమైనటువంటి వికార భావన కలగలేదు, స్త్రీ పురుష అన్నటువంటి దానికి అతీతంగా అతని చైతన్యం ఉందన్నమాట, అందువల్ల కలత చెందలేదు. మనం కూడా ఈ బాహ్యమైనటువంటి ప్రేరణలకు కలత చెందనటువంటి స్థితి ఆధ్యాత్మిక జీవితంలో లేకపోతే కృష్ణుని మీద లేదు మనసు, ఏదేదో చూస్తాం అవి మనసు నిండుకు ఫుల్ అయిపోద్ది రూమ్. తర్వాత ఎప్పుడు లోపల తొలుస్తా ఉందన్నమాట సీనరీస్ అన్ని మన వల్ల, కానీ ఆ మనసులో ఆ ఇంద్రియాల్లో కృష్ణ స్మరణ, కృష్ణుని యొక్క లీలలు, కృష్ణుని యొక్క రూపం వాటితో నింపినప్పుడు అవేవి ఎంటర్ అయ్యేదానికి ఛాన్స్ లేదనమాట. తుకారాం బాబా ఒక వేశ్యను కుట్ర బన్ని ఆయన మీదకు పంపుతారనమాట. ఆమె వచ్చి మిమ్మల్ని నేను ఆలింగనం చేసుకోవాలా అని చెప్పి అంటుంది. మామూలుగా ఎవరైనా కాని దొరకున్న ఇటువంటి ఛాన్సు అనుకుంటారు, కానీ తుకారాం బాబా ఏమంటారంటే, అమ్మా ఖచ్చితంగా ఆ పాండురంగ విటలను నేను ప్రార్థిస్తాను, వచ్చే జన్మలో నీ పుత్రుడిగా పుట్టాలని, అప్పుడు నన్ను నువ్వు ఆలింగనం చేసుకోవచ్చు తల్లి అంటారు. ఆ పాండురంగ విటలను నేను ప్రార్థిస్తాను, నీ పుత్రుడిగా వచ్చే జన్మలో పుట్టాలని, అప్పుడు ఆలింగనం చేసుకోవచ్చు. ఉర్వశి అర్జునుడిని అంటుందన్నమాట, నీ యొక్క రూపం చూసి నేను మోహించాను, నీతో సాంగత్యం చేయాలా అంటుంది. అప్పుడు అర్జునుడు ఏమంటాడు, మిమ్మల్ని చూస్తే నాకు కుంతిని మాద్రిని చూసినట్టుగా ఉంది, మీ కోరికను నేను మన్నించలేను, మీరు మాతృమూర్తులు, నన్ను క్షమించండి. ఆమె కోరిక తీరలేదని ఆగ్రహించి అప్పుడు అర్జునుడిని శపిస్తుందన్నమాట, కొన్ని రోజులు నువ్వు అటు స్త్రీ పురుషుడు రెండూ కాకుండా నువ్వు కొంతకాలం గడపాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పి. అందుకనే విరాట రాజు యొక్క కొలువులో బృహన్నలగా ఆ సంవత్సరం రోజులు అర్జునుడు గడుపుతాడనమాట. సో ఈ రకమైనటువంటి మనమేదో ఈ సందర్భాలన్నీ ఎందువల్ల ఉన్నాయి అంటే, ఎక్కడన్నా ఊరికెళ్లేటప్పుడు మైలురాళ్ళు ఉంటాయి, అవి చూసుకుంటూ ఉంటే మనకు అరే ప్రయాణం చేరుకుంటున్నాం, దగ్గరికి చేరుకుంటూ ఉన్నాం. సో ఇవన్నీ కూడా శాస్త్రాల్లో ఉన్నటువంటి సందర్భాలన్నీ కూడా ఆధ్యాత్మిక జీవితంలో మైలురాళ్ళు లాంటివి. మనం ఎప్పుడు ఆనందపడాలా అంటే, అరే అర్జునుడు ఈ రకంగా తిరస్కరించాడంట, ఆ స్థితికి వెళ్ళినప్పుడు నేను పురోభివృద్ధిని సాధించాను, నేను దగ్గరలో ఉన్నాను, గమ్యాన్ని చేరుకునే దాంట్లో దగ్గరలో ఉన్నాను. తుకారాం బాబా ఇచ్చినటువంటి సమాధానం, ఆ స్థితికి మనం చేరుకున్నప్పుడు అవును నేను పురోభివృద్ధిని సాధించాను, దగ్గరలో ఉన్నాను. తర్వాత సుఖదేవ గోస్వామి లాగా మనం ఆ స్థితిని చేరుకున్నప్పుడు పరిపక్వతను సాధించాను. మనం ఆ స్థితిని చేరుకునేదానికి ఈ లీలలన్నీ జరిగాయి, అంతేకాని మనం ఏదో గొప్పగా వాళ్ళందరూ గ్రేట్ పర్సనాలిటీస్ అయ్యా అని చెప్పి మనం ఏదో వాళ్ళని పొగిడితే వాళ్ళు ఏదో పొంగిపోవడానికి లేవన్నమాట. మన పొగట్టల కోసం వాళ్ళు వెయిటింగ్ లో లేరు. వాళ్ళు ఎందుకోసం ఈ లీలలు జరిపారు అంటే ఆ స్థితిని మనం చేరుకునేదానికోసం. మరి ఆ స్థితి మనం ఎప్పుడు చేరుకుంటాము అంటే, తీవ్రతతోటి సాధన భక్తిని మనం చేసినప్పుడు, తీవ్రతతో ప్రతి నిత్యం కూడా మనం మెడిటేట్ చేయాల్సినటువంటివి. మన యొక్క రోల్ మోడల్స్ ఎవరయ్యా అంటే వీళ్ళు, అరే వీళ్ళు ఇంత పవిత్రతతోటి వాళ్ళ జీవితాన్ని గడిపారు. నేనెప్పుడు అపవిత్రతను పొందుతాను, నేనెప్పుడు పొందుతాను? హృదయంలో సర్వస్య చాహమృది సన్నిహిస్తూ హృదయంలో పరమాత్మ తిష్టవేసి ఉన్నాడు. మనం ఎప్పుడైతే తప్పిస్తూ ఉన్నామో ఆ స్థితిని పొందాలా 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 అన్నప్పుడు అప్పుడు ఆ తండ్రి పరమాత్మ అనుగ్రహిస్తాడు. నిజంగా వీడు నాటకం కాదు, నిజంగా వీడు ఈ యొక్క పొందాలని చెప్పి అనుకుంటున్నాడు. నాటకం ఎన్ని రోజులు ఇది? ఒకరోజు బయటపడిపోతుంది అన్నమాట. నాటకం కాదు, నిజంగా దాన్ని పొందాలా అని చెప్పి మనం ప్రయత్నం చేయాలి. చిన్నపిల్లవాడు కూడా తండ్రి దగ్గరికి వచ్చి అడుగుతాడనమాట, నాన్న నాకు అది కావాలా అంటాడు. ఆడేం పెద్ద సీరియస్ గా అడగట్లేదులే అని చెప్పి, హే కాదులే ఉండు అంటాడు. వాడు మళ్ళా వస్తాడు, నాన్న నాకు అది కావాలా అంటాడు. హే ఒకసారి చెప్పలా అంటాడు. వాడు మళ్ళా వస్తాడు, నాకది కావాలా అంటాడు. ఎన్నిసార్లు నా చెప్పేదే ఉంటాడు, లేదు నాకు కావాలా అంటాడు. ఆ సీరియస్నెస్ చూసి తండ్రి శాంక్షన్ చేసేస్తాడు. మనం కూడా భగవంతుని డబ్బు అది ఇది ఇవన్నీ కోరుకోవడం కదా, అవన్నీ తుచ్చం. భగవంతుడిని ఏం కోరుకోవాలా? స్వామి కృష్ణ నాకు భక్తి కావాలా, దానికి ఏడవాల. కానీ మనం దేనికి ఏడుస్తున్నాం? ఏదో ఒక రకంగా నాకు అవకాశం కల్పించి అనుభవించడానికి బలవాడుగా. మన ఏడుపు అంతా ఇట్ అయిపోయింది అనమాట. బయటికి ఎవరు వినరు కదా, లోపల ప్రేయర్స్ అవి, లోపల ఇంటర్నల్ ప్రేయర్స్, బయటికి ఎవరికి తెలియదు అని చెప్పి ఏమయ్యా ఇన్ని సంవత్సరాలు అయినా పురోభివృద్ధి లేదు, మేం ప్రార్థించేది వేరు, పురోభివృద్ధి ఎక్కడి నుంచి వస్తుంది, మేం ప్రార్థించేది పురోభివృద్ధి ఎక్కడి నుంచి వస్తుంది. సో ఆ యొక్క తీవ్రత, ఆ తీవ్రతను బట్టి భగవంతుడు ప్రతిస్పందిస్తాడు అనమాట. సో నటన ఎన్ని రోజులు చేయగలం? నటన అన్నటువంటిది ఒక గాడిద అనుకునిందంట, ఎంతకాలం యజమాని కింద పనిచేయడం, యజమాని గాని వదిలిపెట్టి పారిపోతే అడవుల్లోకి మళ్ళీ ఒక కల కొడగనేసిందంట. అది ఆ అడవిలో నా అదృష్టం ప్రకారం పులి చర్మం కానీ దొరికితే అది కప్పుకొని కానీ అడవిలో తిరిగితే నా స్వామి రంగా ఆహా ఇంకా నేను రాజుని అద్భుతంగా ఉంటది అని చెప్పి కలలుగా అంటుందంట. మనం కూడా భగవంతుడు ఇవన్నీ దేనికి, ఇండిపెండెంట్ అయిపోవాల. అయితే ఒకరోజు తప్పించుకునింది ఆ గాడిద, తప్పించుకుని దాని అదృష్టం అది తర్వాత దురదృష్టం లేండి. సో దానికి పులి చర్మం దొరికిందనమాట. అది కప్పేసుకుని అడవిలో పరిగిస్తూ ఉంటే దాన్ని చూసి అన్ని జంతువులు చిందర వందరగా పారిపోతున్నాయంట. ఈ యొక్క సాధు జంతువులన్నీ కూడా అది వీరంగం సృష్టిస్తుంది అడవిలో. సో ఇంకా అనుకున్నది సాధించాము, అయినా ఇన్ని రోజులు మనం కూడా ఏమవుతుంది అంటే మనిషి తన చుట్టుపక్కల వాళ్ళని వాళ్ళని వీళ్ళని ఏదో చేస్తాడనమాట, అంతటితో ఆగిపోడు. అహంకారం వాళ్ళందరూ ఏడిపిస్తే అహంకారం పెరిగి లాస్ట్కు భగవంతుడి మీదకే వస్తాడనమాట, అప్పుడు పులుస్తా పడుతుంది అనమాట. సో ఈ గాడిద కూడా అందరినీ భయపించింది అడవిలో. తర్వాత విషయం యజమాని ఇన్ని రోజులు సేవ తీసుకున్నాడు నా దగ్గర, ఆయన్ని భయపించాలని చెప్పి ఆమెను మళ్ళా గ్రామంలోకి వచ్చింది. ఆ పులి చర్మం కప్పుకొని గ్రామంలోకి వచ్చేసరికి గ్రామస్తులందరూ కూడా ఇళ్ళు వాకిళ్ళు వదిలిపెట్టి పరుగో పరుగు పులి 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 అని చెప్పి అందరూ పారిపోయారు అనమాట. అక్కడ గ్రామంలో వీరంగం సృష్టించిన తర్వాత ఇది ఇంకా వచ్చిన పని అయిపోయింది కదా అని చెప్పి టీవీగా నడుచుకుంటూ వస్తూ ఉందంట. అయితే యజమానికి ఇంకా కొన్ని గాడిదలు ఉన్నాయి, వాటి కోసం మంచి పచ్చగడ్డి తెచ్చేస్తున్నాడు కట్టలు అక్కడ. ఇది దీని బుద్ధి ఎక్కడ పోతుంది? అదంతా వీరంగం సృష్టించిన తర్వాత పోతూ అరే ఎట్టకు వచ్చాను కదా అని చెప్పి దానికి పచ్చగడ్డి వాసం తగలంగానే ఆ కమ్మగా ఉందని చెప్పి ఒక రెండు కట్టలు మింగేసిపోదాం తినేసిపోదాం అని చెప్పి అక్కడికి వచ్చి అది తినడం మొదలు పెట్టిందంట. ఎప్పుడైతే అది తినడం మొదలు పెట్టిందో అందరు కూడా నక్కి నక్కి చూస్తున్నారు, ఏం చేస్తుందా ఇది, వెళ్ళిపోద్దా మళ్ళా మన పనులు మనం చేసుకుందామా అని చెప్పి. పులి గడ్డి తినడమా, ఇదేంట్రా ఇది? ఎప్పుడైతే అది గడ్డి తినడం మొదలు పెట్టిందో అందరు కూడా ఓహో, అప్పుడు యజమాని కొంచెం తీవ్రంగా గమనించాడనమాట. కింద చూస్తే కాళ్ళ దగ్గర పంజా లేదు, గిట్టలు ఉన్నాయి. ఓహో మన సర్కల్ సింగ్ ఇదని చెప్పి అర్థమైపోయింది అనమాట. అర్థమైపోయి అందరూ దుడుకరలు తీసుకొని వచ్చి చిటక బాధ్యత నేల గరుచుకునింది అనమాట. సో మనం కూడా ఎంతకాలం నటిస్తాం, ఏదో ఒక రోజు బయటపడిపోద్ది మన యొక్క స్వరూపం. మన యొక్క అద్భుతమైనటువంటి అందమైనటువంటి స్వరూపం ఏదో ఒకరోజు బయటపడిపోద్ది అనమాట. కానీ ఇంకోటి ఏంటి అంటే ఇన్ బిట్వీన్ స్టేజ్ చాలా హారిబుల్ అనమాట. పూర్తి భక్తి లేదు, అసలు భక్తి లేకుండా లేదు, మాధ్యమంలో అది ఇంకా నరకం అనమాట. రౌన్సేపు ఇటు లాగుతుంది, రౌన్సేపు అటు లాగుతుంది, రౌన్సేపు ఇటు లాగుతుంది, రౌన్సేపు అటు లాగుతుంది, అది ఇంకా నరకం. సో బెస్ట్ థింగ్ ఏంటి అంటే ఎంత త్వరితంగా వీలైతే అంత త్వరితంగా ఆ పూర్ణత్వాన్ని పొందడానికి ప్రయత్నం చేయడం ఉత్తమం అనమాట. లేకపోతే మైండ్ గోడ మీద పిల్లిలాగా ఇటు దూకుదామా ఇటు దూకుదామా, రౌండ్సేపు ఇంద్రియ భోగం లాగుతూ ఉంది, మళ్ళీ నాలంటి పనికి మాలనోడు ఇట్లాంటి ఏదైనా మాట్లాడితే ప్రభు ఏదో చెప్పాడు కొంచెం కఠినంగా భక్తి చేసుకుంటేనే మంచిదని రౌండ్సేపు ఇటు లాగుతుంది, మళ్ళీ ఇటు లాగుతుంది, మళ్ళీ ఇటు లాగుతుంది, అటు ఇటు అటు ఇటు ఇట్లా ఉంటుంది అనమాట. అది ఇంకా నరకం అనమాట జీవితం. సో బెస్ట్ థింగ్ ఏంటి అంటే ఎంత త్వరితంగా వీలైతే అంత త్వరితంగా ఈ భౌతిక భావనల నుంచి సంపూర్ణంగా విముక్తిని పొందడానికి మనం తీవ్రతతోటి వన్ లైఫ్ టైం, ప్రభుపాదులు వారు చెప్తారు, ఒక్క జీవితం కృష్ణుని కోసం గ్యాంబిల్ చేయంట. జోదం ఆడేటప్పుడు వస్తుందని గ్యారంటీ లేదు, పెట్టేస్తాం, కానీ కృష్ణుడి కోసం మనం పెడితే ఖచ్చితంగా వస్తుంది ఈ సంసారం నుంచి విముక్తి. దాంట్లో డౌట్ ఏం లేదు, డౌట్ ఏం లేదు, సంశయం ఏమి లేదన్నమాట. సో అందువల్ల మనం పూర్ణంగా ఆ యొక్క భగవత్ చింతనలో మనల్ని మనం కైంకర్యం చేసుకునేదానికి మనం ప్రయత్నించాలి. సో వీటిని జయించడానికి మనం ప్రయత్నించాలి. రోజంతా కూడా మెడిటేషన్ ఏంటి అంటే భాగవతం, భగవద్గీత ఎందుకు ఉపన్యాసం పెట్టారు అంటే రోజు ఎట్ట గడపాలా అనే దానికి రోజు ప్రారంభంలోనే మనకు సూచనలు భాగవతం ద్వారా వస్తాయన్నమాట. ఆ సందేశం ఏదైతే భాగవతంలో మనం విన్నామో చేశామో రోజంతా దాని మీద మెడిటేట్ చేయాలి, ఎట్లా పొందాలా, ఎట్లా పొందాలా, ఎట్లా పొందాలా. కానీ మనం గ్రంథరా శ్రీమద్ భాగవతం కి అనగానే జైతో జై అయిపోతాయి, అన్ని వదిలేస్తాం అక్కడే, అన్ని అని వదిలేస్తాం, జై అనగానే వదిలేస్తాం అన్ని. కానీ వదలడానికి కాదు, దాన్ని రోజంతా మెడిటేట్ చేయాలా, ఆ సందేశాన్ని రోజంతా కూడా ధ్యానం చేయాలా. ధ్యానం చేసి వీటిని నేను ఎట్లా పొందుతాను. సాయంత్రం భగవద్గీత ప్రవచనం ఎందుకు అంటే ఎంత బలవంతంగా నిగ్రహించినా కానీ కొంత చెత్త వచ్చి పడిపోయింది మన యొక్క బాక్స్ లో, మైండ్ బాక్స్ లో. సో సాయంత్రం భగవద్గీత క్లాస్ లో ఆ దుమ్ము ఆ చెత్త కొంచెం దులపుతారనమాట, దానికోసం సాయంత్రం వినాలి. ఉదయము సాయంత్రం సాధనలు కూడా దానికోసమే ఉన్నాయి. ఉదయం చేసే సాధన వల్ల రోజులో ఏ చెత్త అంటుకోకుండా ఉండడం కోసం, ఎంత జాగ్రత్త పడినా కొంత చెత్త అంటుకుంటుంది అనమాట, ఎవరో ఒకడు వచ్చి అంటించేసిపోతాడు కరుణతోటి పాపం అంటించేసిపోతాడు. సాయంత్రం సాధన ఏంటి అంటే దాన్ని ఉతుక్కునేదానికోసం. అందుకోసం సనాతన ధర్మంలో ఈ యొక్క ప్రిన్సిపల్ పెట్టారు, ఉదయం సాయంత్రం భగవత్ చింతన అన్నటువంటిది. అది యాంత్రికం కాకూడదు, దాని యొక్క పరమార్థం అర్థం చేసుకోవాలా. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఏమవుతుంది అంటే అది నిజంగా దాని పరమార్థం మనం అర్థం చేసుకోకపోతే మెకానికల్ అయిపోతుంది అనమాట. నేను లాస్ట్ సారి కూడా చెప్పాను, 4:30 అయితే వచ్చి ఇక్కడ నిలబడుకోవాలి, కళ్ళు మూసుకున్నా ఒకటే, తెరుచుకున్నా ఒకటే, ఏదైనా ఒకటే నిలబడుకొని ఉండాలి. హరిబోల్ అన్నప్పుడు రెండు చేతులు పైకెత్తాలి, మళ్ళీ హరిబోల్ అనగానే దించేసేయాలి. సో ఎక్సర్సైజ్ చేపిస్తారు కదా, దాని ఏమంటారు స్కూల్లో డ్రిల్, ఆ టైప్ లో అనమాట, మెకానికల్ అయిపోతుంది అనమాట. తర్వాత మంగళారతి అయిపోగానే దేవం విష్ణు పాదానంగానే టక్కన పండుకోవాలి, ఆమెను మళ్ళా లేచి కూర్చోవాలి, మళ్ళా వృందాయ తులసిదేవాయనంగానే మళ్ళా వంగాల, మళ్ళా లేయాల, అంతా కూడా మెకానికల్ అయిపోద్ది అనమాట. కొన్ని రోజులు అయిన తర్వాత రాబోట్కి వీడికి ఏం వ్యత్యాసం లేదు అనమాట, ఏం వ్యత్యాసం లేదు. సో అట్లా కాదనమాట, మనం ఏంటి అంటే కాన్షియస్నెస్ ని చేంజ్ చేసుకునేదానికి ప్రయత్నించాలా, తప్పించాలా. ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్ కూడా వాళ్ళందరూ కూడా మనల్ని ఉద్ధరింప చేయడానికి. ఈ యొక్క మృత్యులోకంలో ఎంత కాలం పడి అల్లాడతాం, దీని నుంచి విముక్తిని పొందాలా అంటే భాగవత ధర్మం ప్రతిదీ కూడా తీవ్రతతో హృదయంలోకి తీసుకొని దాన్ని నేను ఎప్పుడు పొందుతాను అన్న తపన మనలో ఉన్నప్పుడు పరమాత్మ దాన్ని గుర్తించి మనల్ని అనుగ్రహిస్తాడు పురోభివృద్ధిని సాధించడం కోసం. అంతేగాని ఇదేదో జస్ట్ యాంత్రికంగా మనం చేసేటువంటిది కాదనమాట. ఇంకెంత టైం ఉంది, గంట కొట్టేంత వరకు? సో అందువల్ల ప్రతి ఒక్కరు కూడా, ఎందువల్ల అంటే ఇంకొకటి కూడా ముఖ్యంగా మనం అనలైజ్ చేయాల్సినటువంటిది, స్కూల్లో టీచర్ చెప్తాడు అనమాట, అరే నాయన ఏ రోజు పాఠం ఆ రోజు నేర్చేసుకోవాలా, లేకపోతే లాస్ట్ లో ఒక్కసారిగా మొత్తం నేర్చుకోవాలంటే కష్టమైపోద్ది, ఏ రోజు పాఠం ఆ రోజు ఇదే పాట పాడుతూ ఉంటారు స్కూల్ చేరిన దగ్గర నుంచి. మనం కూడా ఈ రోజు పాఠం ఆ రోజు నేర్చేసుకోవాలా, పాటించడానికి ప్రయత్నించాలా, లేకపోతే లాస్ట్ ఎగ్జామినేషన్ టైంలో అన్ని ఒక్కసారి పాటించాలంటే వీలు కాదు, అన్ని ఒక్కసారి పాటించాలంటే వీలు కాదు. ఎగ్జామినేషన్ ఒక్కొక్కటి వైరాగ్య విద్య, ఒక్కొక్కటి ఒక్కొక్కటి వదిలించుకుంటూ పోవాలన్నమాట జీవితం గడిపే కొంది. ఎండ్ ఆఫ్ ద లైఫ్ లో అన్ని ఒక్కసారి వదలాలంటే ఏది మొదట్లో వద్దుతామా అని ఆలోచిస్తా ఏది వదలకుండా మళ్ళీ ఇంకో జన్మ ఎత్తుతాం అన్నమాట. సో అందుకని చెప్పి క్రమంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వదిలించుకోవాలి, అటాచ్మెంట్స్ అన్ని వదిలించుకోవాలి. భరత మహారాజు మనం చూసాం, సర్వసంగాన్ని పరిత్యజించి ఆయన అడవుల్లోకి వెళ్లాడు. ఆ చిన్న పొరపాటు చేసిన దానివల్ల చిన్న తప్పిదం, చాలా చిన్న తప్పిదం. నేను అదే చెప్పాను కదా, అటాచ్మెంట్ అంతా సామాన్యమైన విషయం కాదు. వాడెవడో తావడానికి సిద్ధమయ్యాడంట, మరి ఎటు తావాలనుకున్నాడు, రైలు కింద పడి చావాలనుకున్నాడంట. వాడు పోతా ఉంటే ఒక ఆయన అడిగాడంట, అరే ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడంట. ఏముందా జీవితం అన్ని కష్టాలు, చావాలని చెప్పి అనుకున్నాను, మరి ఎట చావాలనుకున్నావు అన్నాడంట. ఏముంది రైలు కింద పడి చేస్తాం అనుకున్నాడంట. అయితే వాడి చేతిలో 7 గిన్నెల క్యారియర్ ఉందంట, మరి చావడానికి వెళ్తున్నావు క్యారియర్ దేనికి రా అని అడిగాడంట. ట్రైన్ లేట్గా వస్తే ఆకలితో చావమంటావా అన్నాడంట. ట్రైన్ లేట్గా వస్తే ఆకలితో చావమంటావా అన్నాడంట. సో ఇది ఏ రకంగా వాడు చావడానికి సిద్ధమైనా 7 గిన్నెల క్యారియర్తో అటాచ్మెంట్ ఉంది వాడికి. సో అట్లాగా మనం ఎన్ని నేర్చుకున్నా ఏదో ఒక అటాచ్మెంట్స్ ఉంటాయన్నమాట. ఎన్నో జన్మలుగా ఈ బంధాలన్నీ పెట్టుకుని వస్తూ ఉన్నాం. మనుష్య జన్మ దేనికోసం ఉంది అంటే ఈ యొక్క మృత్యులోకంలో మనలా పుట్టకుండా విముక్తిని పొందడం కోసం మనుష్య జన్మ ఉందన్నమాట. అంతేగాని ఏదో కేవలం 4 ప్రక్రియలు చేయడం కోసం కాదు, ఆహారం భుజించడం, నిద్రించడం, కొట్లాడడం, సంపర్కం చేయడం, ఈ 4 ప్రక్రియలకు కాదనమాట. అవి తుచ్చమైన జంతువులు కూడా చేస్తాయో. సో అందుకనే మహాభారతం ఖండిస్తుంది, ఆహార నిద్ర భయమైతునంశ సమన్వవేతాం పశుభీనరాణం ధర్మోహితేషు అధికో విశేషు ధర్మేణ హీన పశుహీ సమాన. ఆహారం భుజించడం, నిద్రించడం, కొట్లాడడం, సంపర్కం చేయడం, సమన్వవేతాం పశుభీనరాణం, పశువుల నరుల్లో ఇవి సమానంగా ఉన్నాయి. మరి ఎప్పుడు మానవుడు ఉన్నతులవుతాడు? ధర్మోహితేషో అధికో విశేషో, ధర్మాన్ని ఎప్పుడైతే పాటిస్తాడో అప్పుడు ఉన్నతులవుతాడు. ధర్మేణ హీన పశుహీ సమాన, ధర్మాన్ని పాటించకపోతే పశువుతో సమానం అవుతాడు. సో ప్రభుపాదుల గారు కూడా చెప్తారు, ఒక ఉన్నతాధికారికి ప్యూన్కి పోలిస్తే ఉన్నతాధికారికి ఉన్నత వస్తువులు ఇస్తారు. ఎందుకోసం? ఆయన ఏదో ఉన్నత కార్యం చేయాలని. సృష్టిలో ఉన్నటువంటి 84 లక్షల జీవజాతంలోకి మనిషికి ఉన్నతమైన వస్తువులు భగవంతుడు ఎందుకు కల్పించాడంటే మనం కూడా ఒక ఉన్నత కార్యం చేయాలి. అదేంటి అంటే జన్మ మృత్యు జరా వ్యాధులతో నిండినటువంటి ఈ మృత్యులోకం నుంచి శాశ్వతమైనటువంటి పరిష్కారం వెతుక్కునేదే మనం చేయాల్సినటువంటి ఉన్నత కార్యం. కానీ మనమేం చేస్తున్నాం, తెలివితేటలు అన్ని కూడా ఉపయోగించి ఈ 4 ఆహారం భుజించడం, నిద్రించడం, కొట్లాడడం, సంపర్కం చేయడం ఎట్లా ఉన్నతంగా చేయాలా అనేటువంటిదే వినియోగిస్తూ ఉన్నాం. నేను అందుకే చెప్తూ ఉంటాను, జంతువులు మనుషుల్ని చూస్తే వాటికి టైం పాస్ అనమాట, కామెడీ చేసుకుంటాయి. ఏమని అంటే, ఒరే ఇటు చూడరు మనిషియా, నానా కష్టాలు పడి టెక్నాలజీ అది ఇది ఏదేదో కనుక్కొని వాడు చేసేది ఈ 4 పనులే, మనం ఈదుల తిరత చేసేస్తాం రా పిచ్చోడు రేడు అని నవ్వుకుంటాయి జంతువు. జంతువులు మనిషిని చూడంగానే అని నవ్వుకుంటాయి. కుక్కలు ఎందుకు మరుగుతున్నాయి అనుకుంటున్నారా? మీకు తెలీదా ఇదే విశేషం? మనల్ని చూడంగానే అది నవ్వు, అది దానికి బౌ 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 అంటది. అది ఏమంటే వీడు ఎంత ఉన్నతమైన మనిషి జన్మెత్తి కాయ కష్టపడి ఈ 4 చేస్తాడు, మనం వీధుల్లో తిరస్తా బౌ బౌ అని చెప్పి నవ్వుతాయి అనమాట, హ్యాపీగా చేసేస్తాం. సో మనం అది బౌ బౌ అంటుంటే మనకు అర్థం కాక చెయ్యి చెయ్యి అంటాం, తరవుతాం దాన్ని, అది మనల్ని చూసి నవ్వుతా ఉందన్నమాట. అరే వీడు ఇంత భగవంతుడు అవకాశం ఇస్తే, మనుష్య జన్మ ఇంత విలువైనది ఇస్తే, వీడు దాన్ని కేవలం మనం ఈదుల్లో తిరగత చేసేస్తున్నాం, ఆ పనుల కోసం వినియోగిస్తున్నాడు వీడని చెప్పి నవ్వుతున్నాయి అనమాట. సో అందువల్ల మనుష్య జన్మ పరమోత్కృష్టమైనటువంటిది, చాలా విలువైనటువంటిది. దాన్ని మనం ఆ దేవదేవుని యొక్క సేవలో కైంకర్యం చేసి మరలా ఈ మృత్యు లోకానికి రాకుండా, కనకదాసుల వారు చెప్తారు, అల్లిదే నమ్మమనే నా ఇల్లు బన్నే దసుమ్మనే, నా ఇల్లు అక్కడుంది, ఇక్కడ ఊరికినే వచ్చాను. మనందరి ఇల్లు వైకుంఠం, దేవదేవుని యొక్క సన్నిధి, దుఃఖం లేనటువంటి ప్రదేశం. ఇది జైలు, ఇది దుఃఖాలు, ఇక్కడ పనిష్మెంట్ ఇస్తారు మనకు. ఇది కళ్ళర సుల్లరం అనే, ఇది ఎటువంటి ఇల్లు అంటే దొంగలు దొగులుబాజీలు ఉండే ఇల్లు అంటాడు కనకదాసు. దిస్ ఇస్ నాట్ ద ప్లేస్ ఫర్ జెంటిల్ మ్యాన్, మంచి వ్యక్తులు ఉండేటువంటి ప్రదేశం కాదనమాట. సో ఇక్కడేదో సెటిల్ అవ్వాలని ప్రయత్నిస్తే జైల్లో ఎవడన్నా నేను ఇక్కడ పర్మినెంట్ గా ఉండాలయా అని చెప్పి ప్లాన్ చేస్తే వాడిని ఏమంటారు, వాడిని వాడంత మూర్ఖుడి ఇంకోటి ఉన్నాడు అనమాట. సో అందువల్ల ఇదేదో పర్మినెంట్ ప్లేస్ కాదు. భగవంతుడు స్పష్టంగా చెప్తున్నాడు, దుఃఖాలయం అశాశ్వతం, ఇది దుఃఖాలకు ఆలయం, అశాశ్వతం, ఇది శాశ్వతమైన ప్రదేశం కాదు. ఇక్కడేదో సెటిల్ అవ్వడానికి కాదు మనం ప్రయత్నించాల్సింది. ఈ జన్మ మృత్యు జరావ్యాధులతో నిండినటువంటి ఈ మృత్యులోకం నుంచి శాశ్వత విముక్తిని పొందడం కోసం ఈ విలువైనటువంటి మనుష్య జన్మను మనం వినియోగించాల. సో అందువల్ల అట్లీస్ట్ వాటి నుంచైనా రియలైజేషన్ తెచ్చుకుందాం. కుక్క మురిగింది అంటే అర్థం చేసుకోండి, ఈ రోజు నుంచి అది నవ్వుతుంది మిమ్మల్ని చూసి. మీలో ఇమీడియట్ గా అర్థం కావాలి మనలో, కృష్ణుణ్ణి మరవకూడదు, భక్తి చేసి తరించాలా అని చెప్పేసి. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి, జగద్గురు శీల ప్రభుపాదికి, రాధా గోవింద దేవ్ అస్తసఖి బృందకి, గౌర్నితాయికి, హరినామ సంకీర్తనికి, నితాయ్ గౌర్ ప్రేమనందే. హరి హరి బోల్.